బాబా భక్తుల చేతులలో పిడికిళ్లతో ఊదిపోయుచు వారి నుదుటపై తన చేతులతో ఊదీబెట్టు పెట్టుచుండేవారు. వారి హృదయమున భక్తుల యెడ అమితమైన ప్రేమ. బాబా భక్తులను ఈ క్రింది విధంగా పలకరించేవాడు. అన్నా, మధ్యాహ్న భోజనానికి పొమ్ము. బాబా, నీ బసకు పో. బాపు, భోజనం చేయము. ఈ విధంగా ప్రతి భక్తుని పలుకరించి ఇంటికి సాగనంపేవారు. ఇప్పటికీ అది ఎంతయో ఊహించుకున్నచో ఆ దృశ్యములను తిరిగి చూచినంత ఆనందము కలుగును. మనోపలకమున సాయిని నిలిపి వారిని ఆపాదమస్తకము ధ్యానింతుము. వారి పాదములపై బడి సగౌరవముగా ప్రేమతో వినయంగా సాష్టాంగ నమస్కారం చేస్తూ ఈ అధ్యాయములోని కథలోనికి వెళదాము. ఒకప్పుడు దాసుగణు ఈశావ్యాసోపనిషత్తుపై మరాఠీ భాషలో వ్యాఖ్య వ్రాయుటకు మొదలుపెట్టాడు. మొట్టమొదట ఈ ఉపనిషత్తు గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. వేద సంహితలోని మంత్రములు కలదగుటచే దీనిని మంత్రోపనిషత్తు అని కూడా అంటారు. ఇందులో యజుర్వేదములోని 40వ అధ్యాయమగు వాజశ్రేయ సంహిత ఉండుటచే దీనిని వాజశ్రేయ సంహితోపనిషత్తు అని కూడా పిలుస్తారు. వైదిక సంహితలుండుట వల్ల దీనిని ఇతర ఉపనిషత్తుల కన్నా శ్రేష్టమని భావిస్తారు. దీనికొక ఉదాహరణ, ఉపనిషత్తులన్నింటిలోనూ పెద్దదగు బృహదారణ్యకోపనిషత్తు ఈశావ్యాసోపనిషత్తుపై వ్యాఖ్యయని పండిట్ సాత్వలేకర్ గారు భావించియున్నారు. ప్రొఫెసర్ రానడే గారిట్లన్నారు, ఈశావ్యాసోపనిషత్తు మిక్కిలి చిన్నదైనప్పటికీ దానిలో అంతర్దృష్టిని కలిగించు అనేక అంశాలున్నవి. 18 శ్లోకాలలో ఆత్మగూర్చి విలువైన అపురూప వర్ణన, అనేక ఆకర్షణలకు దుఃఖములకు తట్టుకును స్థైర్యము గల ఆదర్శ యోగీశ్వరుని వర్ణన ఇందు ఉన్నాయి. తరువాతి కాలమున సూత్రీకరింపబడిన కర్మయోగ సిద్ధాంతముల ప్రతిబింబమే ఈ ఉపనిషత్తు. తుదకు జ్ఞానమునకు కర్మలకు సమన్వయముగానున్న సంగతులు చెప్పబడ్డాయి. జ్ఞాన మార్గమును కర్మయోగమును సమన్వయము చేసి చెప్పుట ఈ ఉపనిషత్తులోని సారాంశము. ఇంకొక చోట వారిట్లన్నారు, ఈశావాస్యోపనిషత్తులోని కవిత్వము, నీతి, నిగూఢతత్వము, వేదాంతముల మిశ్రమము. పై వర్ణను బట్టి ఈ ఉపనిషత్తును మరాఠీ భాషలోనికి అనువాదము చేయుట ఎంత కష్టమో ఊహించవచ్చును. దాసుగణు దీనిని మరాఠీ ఓవీ చర్ణంలో వ్రాశాడు. దానిలోని సారాంశమును గ్రహించలేకపోవడం చేత తాను వ్రాసిన దానితో అతడు తృప్తి చెందలేదు. అతడు కొందరు పండితులను అడిగాడు, వారితో చర్చించాడు, కానీ వారు సరి అయిన సమాధానం ఇవ్వలేకపోయారు. అందువల్ల దాసుగణు వికల మనస్కుడయ్యాడు. ఈ ఉపనిషత్తు వేదముల యొక్క సారాంశము. ఇది ఆత్మ సాక్షాత్కారమునకు సంబంధించిన శాస్త్రము. ఇది జనన మరణములనే బంధములను తెగగొట్టు ఆయుధము. ఇది మనకు మోక్షాన్ని ప్రసాదిస్తుంది. కనుక ఎవరైతే ఆత్మ సాక్షాత్కారము పొందియున్నారో అట్టివారే ఈ ఉపనిషత్తులోని అసలు సంగతులను చెప్పగలరని అతడు భావించాడు. ఎవరునూ దీనికి తగిన సమాధానం ఇవ్వనప్పుడు దాసుగణు సాయిబాబా వద్దకు వెళ్ళాడు. సాయిని దర్శించి వారి పాదాలకు నమస్కరించి ఈశావాస్యోపనిషత్తును అర్థం చేసుకున్నటలో తన కష్టములు చెప్పి సరి అయిన అర్థమును బోధింపమని వేడుకున్నాడు. సాయిబాబా ఆశీర్వదించి ఇట్లన్నారు, తొందరపడవద్దు, ఆ విషయంలో ఏ కష్టమూ లేదు. నీ తిరుగు ప్రయాణంలో విలేపార్లేలోని కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలోని పనిపిల్ల నీ సందేహాన్ని తీరుస్తుంది అన్నారు. అప్పుడక్కడ ఉన్నవారి మాటలు విని బాబా తమాషా చేయుచున్నారనుకున్నారు. భాషా జ్ఞానము లేని పనిపిల్ల ఈ విషయం ఎట్లు చెప్పగలదనుకున్నారు. కాని దాసుగణు అట్టనుకోలేదు. బాబా పలుకులు బ్రహ్మవాక్కులనుకున్నాడు. బాబా మాటలందు పూర్తి విశ్వాసముంచి దాసుగణు సిరిడీ విడిచి విలేపార్లే చేరి కాకాసాహెబ్ దీక్షిత్ ఇంటిలో బస చేశాడు. ఆ మరుసటి దిన ఉదయమే దాసుగణు నిద్ర నుంచి లేవగానే ఒక బీద పిల్ల చక్కని పాటను మిక్కిలి మనోహరంగా పాడుతోంది. ఆ పాటలోని విషయము ఎర్ర చీర వర్ణనము. అది చాలా బాగుంటుందని, దాని కుట్టుపని చక్కగా ఉంటుందని, దాని అంచుల చివరలు చాలా సుందరంగా ఉంటాయని ఆ పిల్ల పాడుతోంది. ఆ పాట నచ్చుటచే దాసుగను బయటికి వచ్చి విన్నాడు. ఆ పిల్ల కాకా పనిమనిషి నామ్యా చెల్లెలు. ఆమె చిన్నపిల్ల. ఆమె చింకి గుడ్డ కట్టుకుని పాత్రలను తోముతోంది. ఆమె పేదరికము ఆమె సంతోషభావాన్ని గాంచి దాసుగను ఆమెపై జాలిపడ్డాడు. ఆ మరుసటి దినము రావు బహుద్దూర్ ఎంవి ప్రధాన్ తనకు దోవతల చాపులివ్వగా ఆ పేదపిల్లకు ఒక చిన్న చీరనిమ్మని చెప్పాడు. రావు బహుద్దూర్ ఒక మంచి చిన్న చీరను కొని ఆమెకు బహూకరించాడు. ఆకలితో నకనకలాడుతున్న వారికి విందు భోజనము దొరికినట్లు ఆ పిల్ల అమితానంద పరవశురాలయ్యింది. ఆ మరుసటి దినము ఆమె ఆ కొత్త చీరను ధరించింది. అమితోత్సాహంతో తక్కిన పిల్లలతో కలిసి గిర్రున తిరుగుతూ నాట్యం చేసింది. అందరికంటే తానే బాగుగా ఆడింది పాడింది. మరుసటి దినము చీరను పెట్టెలో దాచుకుని మామూలుగా చింకి బట్ట కట్టుకుని పనిచేయడానికి వచ్చింది. కాని ఆమె ఆనందానికి లోటు లేదు. ఇదంతయు చూసి దాసుగను జాలిభావము మెచ్చుకోలుగా మారింది. పిల్ల నిరుపేద కాబట్టి చింకి గుడ్డలు కట్టుకున్నది. ఇప్పుడు ఆమెకి కొత్త చీర కలదు, కాని దానిని పెట్టెలో దాచుకున్నది. అయినప్పటికీ విచారమనున్నది గాని నిరాశ అనున్నది గాని లేక ఆడుచూ పాడుతుంది. దీనిని బట్టి కష్ట సుఖములు అనుభావాలు మన మనోవైఖరిపై ఆధారపడి ఉంటాయని దాసుగను గ్రహించాడు. ఈ విషయమును గురించి దీర్ఘాలోచన చేశాడు. భగవంతుడు ఇచ్చిన దానితో మనం సంతోషించాలి. భగవంతుడు మనలను అన్ని దిశల నుండి కాపాడి మనకు కావలసింది ఇస్తున్నాడు. కావున భగవంతుడు ప్రసాదించినదంతయు మన మేలు కొరకే అని గ్రహించాడు. ఈ ప్రత్యేక విషయంలో ఆ పిల్ల యొక్క పేదరికము, ఆమె చిరిగిన చీర, క్రొత్త చీర, దానినిచ్చిన దాత, దానిని పుచ్చుకునిన గ్రహీత, దానభావము, ఇవన్నీ భగవంతుని అంశములే. భగవంతుడు ఈ అన్నిటి యందు వ్యాపించి ఉన్నాడు. ఇచ్చట దాసుగను ఉపనిషత్తులలోని నీతిని, అనగా ఉన్నదానితో సంతృష్టి చెందుట, ఏది మనకు సంభవించుచున్నదో అది అంతయు భగవంతుని ఆజ్ఞచే జరుగుచున్నదనియు, తుదకది మన మేలు కొరకే అని గ్రహించాడు. పై కథను బట్టి బాబా మార్గము మిక్కిలి విశిష్టమైనదని, అపూర్వమైనదని శ్రోతలు గ్రహించియే ఎందురు. బాబా సిరిడీని విడువనప్పటికీ కొందరిని మచ్చీంద్రగడ్కు, కొందరిని కొల్హాపూర్కు గాని సోలాపూర్కి గాని సాధన నిమిత్తం పంపేవారు. కొందరికి సాధారణ రూపంలో, కొందరికి స్వప్నావస్థల్లో అది రాత్రి గాని పగలు గాని కనిపించి కోరికలు నెరవేర్చేవారు. భక్తులకు బాబా బోధించు మార్గములు వర్ణింప నలవి కాదు. ఈ ప్రస్తుత విషయంలో దాసుగణను విలేపారిలే పంపి పనిపిల్ల ద్వారా అతని సమస్యను పరిష్కరించాడు. కాని విలేపారిలే పంపకుండా సిరిడీలోనే బాబా బోధించరాదా అని కొందరు అనవచ్చు. కాని బాబా అవలంబించినదే సరి అయిన మార్గము. లేకపోయినా పేద నౌకరీ పిల్ల, ఆమె చీర కూడా భగవంతుని సంకల్ప రూపములే అని దాసుగను ఎట్లు నేర్చుకుని ఉండగలడు? ఈశావాస్యోపనిషత్తులోనున్న ముఖ్య విషయము అది బోధించు నీతి మార్గమే. ఈ ఉపనిషత్తులో ఉన్న నీతి దానిలో చెప్పబడిన ఆధ్యాత్మిక విషయములపై ఆధారపడి ఉన్నది. ఉపనిషత్తు ప్రారంభ వాక్యములే భగవంతుడు సర్వాంతర్యామి అని చెప్పుచున్నవి. దీనిని బట్టి మనం గ్రహించవలసిందేమిటంటే మానవుడు భగవంతుడిచ్చిన దానితో సంతృప్తి చెందాలి. ఎందుకనగా భగవంతుడు అన్నిటి యందు కలడు. కావున భగవంతుడు ఏది ఇచ్చనో అది మన మేలు కొరకే అని గ్రహించాలి. దీనిని బట్టి ఇతరుల సొత్తుకై ఆశించరాదని, ఉన్నదానితో సంతృష్టి చెందవలెనని, భగవంతుడు మన మేలు కొరకే దానినిచ్చియున్నాడని, కావున అది మనకు మేలు కలుగుజేయనని గ్రహించాలి. దీనిలోని ఇంకొక నీతి ఏమనగా, మనుష్యుడు ఎల్లప్పుడూ ఏదో తనకు విధించబడిన కర్మను చేయుచునే ఉండవలెను. శాస్త్రములో చెప్పిన కర్మలు నెరవేర్చవలెను. భగవంతుని యజ్ఞానుసారము నెరవేర్చుట మేలు. ఈ ఉపనిషత్తు ప్రకారం కర్మ చేయకుండా నుండుట ఆత్మనాశనమునకు కారణము. మానవుడు శాస్త్రములో విధించబడిన కర్మలు నెరవేర్చుట వలన నైష్కర్మ్య ఆదర్శము పొందును. ఏ మానవుడు సమస్త జీవరాశిని ఆత్మలో చూచునో, ఆత్మ అన్నిటి ఎందుండునట్లు చూచునో, వేయేల సమస్త జీవరాశియు సకల వస్తువులు ఆత్మగా భావించునో, అట్టి వాడెందుకు మోహము పొందుతాడు? వాడెందులకు విచారిస్తాడు? అన్ని వస్తువులలో ఆత్మను చూడకపోవటచే మనకి మోహము, అసహ్యము, విచారము కలుగుతున్నాయి. ఎవడైతే సకల వస్తుకోటిని ఒక్కటిగా భావించునో, ఎవనికైతే సమస్తము ఆత్మగును, అతడు మానవులు పడు సామాన్య బాధలకు, దుఃఖ వికారాలకు లోనుకాడు. శ్రీ సాయినాథాయ నమః. 20 అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 21వ అధ్యాయము. ఈ అధ్యాయములో హేమాడ్ పంతు, వినాయక హరిశ్చంద్ర ఠాకూర్, అనంతరావు పాటంకర్ పూనా, పండరీపురం ప్లిడర్ గురించిన కథలు చెప్పాడు. ఈ కథలన్నీ ఆనందదాయకమైనవి. ఇవి సరిగా చదివి గ్రహించినచో ఆధ్యాత్మిక మార్గానికి దారిచూపుతాయి. ప్రస్తావన. సామాన్యంగా మన గత జన్మ పుణ్య సముపార్జనము వలన మహాత్ముల సాంగత్య భాగ్యము పొంది దాని వలన మేలు పొందుతాము. దీనికి ఉదాహరణగా హేమాడ్ పంత్ తన సంగతినే చెప్పుచున్నాడు. బొంబాయి దగ్గరగా ఉన్న బాంద్రాకు ఇతడు చాలా కాలము మెజిస్ట్రేటుగా ఉన్నాడు. అక్కడ పీర్ మౌలానా అను మహమ్మదీయ మహాత్ముడు నివసించేవాడు. అనేక మంది హిందువులు, పారసీకులు, ఇతర మతస్థులు పోయి వారిని దర్శించేవారు. హేమాడ్ పంత్ పురోహితుడగు యునుస్ పీరు మౌలానాను దర్శించమని అనేక సార్లు హేమాడ్ పంత్కు చెప్పాడు. కానీ ఏవో కారణముల చేత హేమాడ్ పంత్ ఆ మహాత్ముని దర్శించలేకపోయాడు. అనేక సంవత్సరాల తర్వాత అతని వంతు వచ్చింది. అతడు సిరిడీకి పోయి శ్రీ సాయి దర్బారులో శాశ్వత స్థానాన్ని పొందాడు. దురదృష్టవంతులకు ఇట్టి మహాత్ముల సాంగత్యం లభించదు. కేవలం అదృష్టవంతులకే అట్టిది లభిస్తుంది. యోగీశ్వరుల వ్యవస్థ. అత్యంత ప్రాచీన కాలము నుండి ప్రపంచమున యోగీశ్వరుల వ్యవస్థ ఉన్నది. అనేక మంది యోగులు అనేక చోట్ల అవతరించి వారి వారికి విధించబడిన పనులను నెరవేరుస్తారు. వారు అనేక చోట్ల పనిచేసినను అందరూ ఆ భగవంతుని ఆజ్ఞానుసారం నెరవేర్చెదరు. కావున ఒకరు చేయునది ఇంకొకరికి తెలుస్తోంది. ఒకరు ప్రారంభించిన దానిని ఇంకొకరు పూర్తి చేస్తారు. దీనిని బోధించటకొక ఉదాహరణ ఈ దిగువ కలదు. విహెచ్ ఠాకూర్, వీరు రెవెన్యూ శాఖలో గుమస్తాగా నుండిరి. ఆయన ఒకనొకప్పుడు బెల్గాం సమీపమునందలి వడ్గాం అనే పట్టణానికి ఒక సర్వే పార్టీతో వచ్చాడు. అక్కడ అప్ప అనే కన్నడ యోగిని దర్శించి వారి పాదాలకు నమస్కరించాడు. ఆ యోగి నిచ్చలదాసు రచించిన విచార సాగరమను వేదాంత గ్రంథాన్ని సభలో ఉన్నవారికి బోధిస్తున్నాడు. ఠాకూరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఆ యోగి ఇట్లా చెప్పారు, ఈ పుస్తకమును నీవు చదవవలెను. నీవట్లు చేసినచో నీ కోరికలు నెరవేరును. ముందు ముందు నీ ఉద్యోగమునకు సంబంధించిన పని మీద ఉత్తర దిక్కునకు పోయినప్పుడు నీ అదృష్టవశమున నీకొక గొప్ప మహాత్ముని దర్శనం కలుగుతుంది. వారు నీ భవిష్యత్తుకు మార్గాన్ని చూపుతారు, నీ మనసుకు శాంతి ఆనందాలు కలుగుజేస్తారు అని చెప్పారు. ఆ తర్వాత ఠాకూరు జున్నర్కు బదిలీ అయ్యాడు. అచ్చటికి పోవుటకై నాన్హేఘాట్ లోయను దాటవలసి ఉండేది. ఈ లోయ మిక్కిలి లోతైనది. దానిని దాటుట చాలా కష్టం. దానిని దాటుటకు ఎనుబోతు తప్ప ఇతర మేదీయు ఉపయోగించరు. కావున ఎనుబోతుపై లోయను దాటుటచే అతనికి బాధ కలిగింది. అతని ఒళ్ళు హూనమయ్యింది. అచ్చటి నుండి కళ్యాణ్కు పెద్ద ఉద్యోగంపై బదిలీ అయ్యాడు. అచ్చట నానాసాహెబ్ చందోర్కర్తో పరిచయం కలిగింది. ఆయన వలన సాయిబాబా గురించి అనేక సంగతులు తెలుసుకుని వారిని దర్శించాలనుకున్నాడు ఠాకూర్. ఆ మరుసటి దినమే నానాసాహెబ్ సిరిడీకి పోవుటకు నిశ్చయించుకున్నాడు. కావున ఠాకూరును కూడా తనతో రమ్మని పిలిచాడు. ఠాకూర్ తనకు ఠాణాలో సివిల్ కేసు ఉండుటచే రాలేనని చెప్పాడు. అందుకే నానాసాహెబ్ ఒక్కడే వెళ్ళాడు. ఠాకూర్ ఠాణాకు వెళ్ళాడు, కానీ అతడి కేసు వాయిదా పడింది. అతడు నానాసాహెబ్ వెంట సిరిడీకి వెళ్ళకపోవుటచే మిక్కిలి బాధపడ్డాడు. అయినప్పటికీ సిరిడీ బయలుదేరాడు. అంతకు ముందు రోజే నానాసాహెబ్ సిరిడీ విడిచిపెట్టినని తెలిసింది. ఇతర స్నేహితులు కొందరు అక్కడ కలిశారు. వారు ఠాకూరును బాబా వద్దకు తీసుకుని పోయారు. అతడు బాబాను చూచి వారి పాదాలకు నమస్కరించి మిక్కిలి సంతోషించాడు. అతని కండ్లు ఆనంద బాష్పాలచే నిండాయి. వడలు గగర్పుడిచింది. కొంతసేపటికి సర్వజ్ఞుడగు బాబా ఇట్లన్నాడు, ఇచ్చటి మార్గము అప్పా బోధించు నీతులంత సులభం కాదు. నాధేఘాటులో ఎనుబోతుపోయిన సవారీ చేయుట కంటే కష్టము. ఈ ఆధ్యాత్మిక మార్గము మిగులు కఠినమైనది, దీనికి ఎంతో కృషి అవసరము అన్నారు. ఠాకూరు కొక్కడికి అర్థముగు ఆ మాటలు వినగానే అతడు అమితానంద పరవశుడయ్యాడు. కన్నడ యోగి చెప్పిన మాటలు యథార్థమని గ్రహించాడు. రెండు చేతులు జోడించి బాబా పాదాలపై శిరస్సు పెట్టి తనను స్వీకరించి ఆశీర్వదించవలసిందిగా ప్రార్థించాడు. అప్పుడు బాబా ఇట్లు సమాధానం చెప్పాడు, అప్పా చెప్పినదంతయు నిజమే, కాని అవన్నీ అభ్యసించి ఆచరణలో పెట్టవలెను. ఊరకే గ్రంథములు చదవటం వలన ప్రయోజనము లేదు. నీవు చదివిన విషయమును గుర్చి జాగ్రత్తగా విచారించి అర్థము చేసుకుని ఆచరణలో పెట్టవలెను. లేనిచో ప్రయోజనము లేదు. గురు అనుగ్రహము లేని ఉత్త పుస్తక జ్ఞానం నిష్ప్రయోజనము. విచార సాగరములోని సిద్ధాంత భాగమాతడు చదివియుండెను, కాని ఆచరణను సిరిడీలో నేర్చుకున్నాడు. ఈ దిగువ చెప్పిన ఇంకొక కథ కూడా ఈ సత్యాన్ని బలపరుస్తోంది. అనంతరావు పాటంకర్ అనే పూనా పెద్ద మనిషి ఒకడు బాబా అని చూడడానికి వచ్చాడు. సిరిడీకి వచ్చి బాబా దర్శనం చేశాడు. అతడు ఎంతో ఆనందించి బాబా పాదములపై బడి తగు విధంగా పూజించి బాబాని ఇట్లు కోరాడు, నేనెక్కువగా చదివితిని, వేదములను వేదాంతములను చదివితిని, అష్టాదశ పురాణాలు వింటిని, నా మనస్సుకు శాంతి కలుగటలేదు, కనుక నా పుస్తక జ్ఞానమంతయు నిష్ప్రయోజనము. పుస్తక జ్ఞానము లేని నిరాడంబర భక్తులు నాకంటే మేలు. మనస్సు శాంతి పొందనిచో పుస్తక జ్ఞానమంతయు వ్యర్థము. మీ దృష్టి వలన, మీ మహత్తరమైన మాటల వలన మీరు శాంతి ప్రసాదించుతురని విన్నాను. అందుకే నేనిచ్చటికి వచ్చాను. కావున నా యందు దాక్షిణ్యము చూపుము, నన్ను ఆశీర్వదించము అని ప్రార్థించాడు. అప్పుడు బాబా అతనికి ఒక నీతి కథని ఈ విధంగా చెప్పాడు. ఒకనాడు వర్తకుడు ఇక్కడికి వచ్చాడు. అతని ముందు ఒక ఆడగుర్రం లద్ది వేసింది. అది 9 ఉండలుగా పడింది. జిజ్ఞాసువైన ఆ వర్తకుడు పంచ కొంగు సాచి 9 ఉండలనందులో పెట్టుకునెను. ఇట్లు అతడు మనస్సును కేంద్రీకరించగలిగాడు. ఈ మాటల అర్థమును పాటంకర్ గ్రహించలేకపోయాడు. అందుకేనతడు గణేష్ దామోదర్ ఉరఫ్ దాదా కేల్కర్ ఇట్లు అడిగాడు, ఆ మాటలలో బాబా ఉద్దేశమేమిటి? కేల్కర్ ఇట్లు జవాబు చెప్పాడు, నాకు కూడా బాబా చెప్పినదంతయో తెలియదు, కాని వారి ప్రేరణ ప్రకారం నాకు తోచినది నీకు చెప్పెదను. ఆడగుర్రమనగా ఇచ్చట భగవంతుని అనుగ్రహము. 9 ఉండల లద్దే అనగా నవవిధ భక్తులు. అవి ఏమనగా, 1 శ్రవణం అనగా భగవంతుని గూర్చి వినుట, 2 కీర్తనం అనగా ప్రార్థించుట, 3 స్మరణం అనగా జ్ఞప్తి ఎందుంచుకునుట, 4 పాదసేవనం అనగా సేవించుట, 5 అర్చన అనగా పూజ, 6 నమస్కారము అనగా నమస్కరించుట, 7 దాస్యము అనగా సేవించుట, 8 సఖ్యత్వము అనగా స్నేహంగా ఉండుట, 9 ఆత్మనివేదనము అనగా ఆత్మను సమర్పించుట. ఇవే నవవిధ భక్తులు. వీనిలో ఏదైనా ఒక మార్గాన్ని హృదయపూర్వకంగా అనుసరించిన ఎడల భగవంతుడు సంతృప్తి చెందుతాడు, భక్తుని మనసులో ప్రత్యక్షమవుతాడు. భక్తి లేని సాధనములన్నీ అనగా జపము, తపము, యోగము, ఆధ్యాత్మిక గ్రంథాల పారాయణ, వానిలోని సంగతులను ఇతరులకు బోధించుట మొదలగునవన్నీ నిష్ప్రయోజనము. భక్తియే లేనిచో వేదములలోని జ్ఞానము, జ్ఞానియను గొప్ప ప్రఖ్యాతి, నామమాత్రమునకే చేయు భజన, ఇవన్నీ వ్యర్థము. కావలసినది ప్రేమాస్పదమైన భక్తి మాత్రమే. నీవు కూడా ఆ వర్తకుడనుకో, లేదా సత్యమును తెలుసుకొనుటకు ప్రయత్నించు వ్యక్తిననుకో, వానివలే నవవిధ భక్తులను ప్రోగు చేయుచు ఆతృతతో నుండు, వానివలే నవవిధ భక్తులను ఆచరణలో పెట్టుటకు సిద్ధముగా నుండు, అప్పుడే నీకు మనస్థైర్యము, శాంతి కలుగుతుంది అని చెప్పాడు దాదా కేల్కర్. ఆ మరుసటి దినము పాటంకర్ బాబాకు నమస్కరించుటకు పోగా